వర్డ్ టు వర్డ్ మీనింగ్ పురుష ద సుప్రీం పర్సనాలిటీ, సహ ఈ పర ద సుప్రీం, దెన్ హూమ్ నో వన్ ఈజ్ గ్రేటర్, పార్థ ఓ సన్ ఆఫ్ పార్థ, ఓ సన్ ఆఫ్ ప్రథా, భక్త్యా బై డివోషనల్ సర్వీస్ లభ్య క్యాన్ బి అచీవ్డ్, టూ బట్ అనన్య అన్అలాయిడ్ అన్డీవియేటింగ్, యస్యా హోమ్ అనంతస్థాని విధిన్ భూతాని ఆల్ ఆఫ్ దిస్ మెటీరియల్ మేనిఫెస్టేషన్, ఏనా బై హోమ్ హూ సర్వం ఆల్ ఇదం వాట్ ఎవర్ వీ క్యాన్ సీ తతం ఈజ్ పర్వేడెడ్. ట్రాన్స్లేషన్ అండ్ పర్పట్ బాయ్ జీవాని గ్రే సభ్య చరణారవింద భక్తి విధాన స్వామి శ్రీల ప్రభువా. నేను ట్రాన్స్లేషన్ మాత్రం చదువుతాను, భాష్యాన్ని ప్రభు గారు తెలుగులో చదువుతారు. ట్రాన్స్లేషన్: ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ హూ ఈజ్ గ్రేటర్ దెన్ ఆల్ ఈజ్ అనేబుల్ అటెనబుల్ బై అన్వలా డివోషన్. ఆల్దో హీ ఈజ్ ప్రెసెంట్ ఇన్ హిజ్ అబోడ్, హీ ఈజ్ ఆల్ ప్రొవైడింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ సిచ్యువేటెడ్ విదిన్ హిమ్.
భావము: సర్వుల కన్నను అధికుడైన దేవదేవుడు అనన్య భక్తి చేతనే పొందబడింది. అతడు తన దామమునందు నిలిచియున్నను సర్వవ్యాపి అయి ఉన్నాడు, మరియు అతని ఎందే సమస్తము స్థితిని కలిగి ఉన్నది. భాష్యం: పరమగమ్యస్థానము పరమపురుషుడైన శ్రీకృష్ణుని దామమే అని ఇతట స్పష్టముగా తెలుపబడింది. అది పునరావృత రహితముగు స్థానము. అట్టి దామమును బ్రహ్మ సంహిత ఆనంద చిన్మయ రసము అని వర్ణించినది. అనగా అచ్చటి ప్రతితీయు దివ్యానంద పూర్ణమై ఉండును. అచ్చట ప్రకటితమగు వైవిధ్యమంతయు ఆధ్యాత్మిక ఆనంద పూర్ణమే గాని భౌతికము కాదు. సప్తమాధ్యాయమున తెలుపుబడినట్లు అచ్చట ప్రకటితమగు సర్వము శ్రీకృష్ణ భగవాను ఆధ్యాత్మిక శక్తికి సంబంధించినదే గావున అచ్చట వైవిధ్యము ఆ భగవాను విస్తారమే అయి ఉన్నది. ఇక భౌతిక జగమునకు సంబంధించినంత వరకు అతడు స్వధామమునందే సదా నిలిచియును, తన భౌతిక శక్తి ద్వారా సర్వత్రా వ్యాపించియుండును. అనగా శ్రీకృష్ణ భగవానుడు తన ఆధ్యాత్మిక శక్తి మరియు భౌతిక శక్తుల ద్వారా ఆధ్యాత్మిక భౌతిక జగముల అంతటను నిలిచియుండును. యస్యాంతస్థాని అనగా సర్వము అతని యందే నిలిచియున్నదని భావము. అనగా ప్రతిదియు అతని ఆధ్యాత్మిక శక్తి ఎందో లేక భౌతిక శక్తి ఎందో నిలిచియుండును. ఈ రెండు శక్తుల ద్వారానే ఆ దేవదేవుడు సర్వవ్యాపి అయి ఉన్నాడు. భక్త్య అనే పదము ద్వారా ఇతడ స్పష్టంగా సూచించబడినట్లు దివ్యమైన కృష్ణలోకమునందు గాని అసంఖ్యాకములుగానున్న వైకుంఠలోకములందు గాని ప్రవేశించుట కేవలం భక్తి ద్వారానే సాధ్యం కాగలదు. భగవద్ధామమును పొందుటకు ఇతరమైన ఏ పద్ధతి సహకరింపదు. అట్టి ధామమును మరియు భగవాను గోపాల తాపన్యోపనిషత్తు ఏకోవసి సర్వగా కృష్ణ అని వర్ణించినది. అనగా ఆ దివ్యధామమున శ్రీకృష్ణ నామాంకితుడైన దేవదేవుడు ఒక్కడే కలడు. అతడు దివ్యకారణాపూర్ణుడు. ఒక్కనిగానే స్థితుడై ఉన్నప్పటికీ ఆ దేవదేవుడు కోట్లాది సంపూర్ణ రూపంలో విస్తరించియుండును. నిశ్చలముగా నిలిచియున్నను ఫలములను పుష్పములను పత్రములను కలిగి ఉండడి వృక్షములతో అట్టి దేవదేవుడు వేదములు పోల్చుతున్నవి. శ్రీకృష్ణుని సంపూర్ణ అంశులైన వైకుంఠాధిపతులు చతుర్బాహులు కలిగి పూర్ణ పురుషోత్తముడు త్రివిక్రముడు కేశవుడు మాధవుడు అనిరుద్ధుడు ఋషికేశుడు సంకర్షణుడు ప్రద్యుమ్నుడు శ్రీధరుడు వాసుదేవుడు దామోదరుడు జనార్దనుడు నారాయణుడు వామనుడు పద్మనాభుడు ఆది పలు నామములతో పిలువబడుదురు. శ్రీకృష్ణ భగవానుడు తన దివ్యధామమైన గోలోక బృందావనమున సదా నిలిచియున్నను సర్వత్రా వ్యాపించియుండట చేత సమస్తము సలక్షణముగా జరుగుచుండునని బ్రహ్మ సంహితలో 5:37 గోలోక ఏవ నివసత్య కిలాత్మభూత అని నిర్ధారించి ఉన్నది. వేదములలో శ్వేతాశ్వతరోపనిషత్తు తెలుపబడినట్లు శ్రీకృష్ణ భగవానుడు అత్యంత దూరములోనున్నను అతని సర్వవ్యాపక శక్తులు జగమునందలి సమస్తమును క్రమ పద్ధతిలో ఎటువంటి పొరపాటు జరగకుండా నిర్వహించుచున్నదని పరాశక్తి వివిధైవ శుశ్రూయతే స్వాభావకీ జ్ఞాన బలక్రియాచ.
ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురం మిలితం యేన తస్మై శ్రీగురువే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణభ్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతిదేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశదారిణే వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యేవ చ. పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శివసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే 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 కృష్ణ. సో ఈరోజు మనం 8వ అధ్యాయం 22వ శ్లోకాన్ని మనం అభ్యసిస్తున్నాం. సో ఈ శ్లోక అనువాదాన్ని నేను ఇంకా ఒకసారి చదువుతాం, మీరు కూడా తెలుగులో చదవండి. ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ హూ ఈజ్ గ్రేటర్ దెన్ ఆల్ ఈజ్ అటెనబుల్ బై అన్అలాయ్డ్ డివోషన్. ఆల్దో హీ ఈజ్ ప్రెసెంట్ ఇన్ హిస్ అబౌడ్ హీ ఈజ్ ఆల్ పర్వేడింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ సిచ్యువేటెడ్ విద్ ఇన్ హిమ్.
సర్వుల కన్నను అధికుడైన దేవదేవుడు అనన్య భక్తి చేతనే పొందబడిను. అతడు తన ధామమునందు నిలిచియున్నను సర్వవ్యాపి అయి ఉన్నాడు మరియు అతని అందే సమస్తము స్థితిని కలిగి ఉన్నది.
సో ఈ అధ్యాయం పేరు వచ్చి అటైనింగ్ ద సుప్రీం. దేవాది దేవుడిని ఏ విధంగా పొందాలా, దేవాదేవుణ్ణి ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఆయన సృష్టిని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఆయన కార్యాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఆయన్ని ఏ విధంగా పొందాలా అనేది ఇక్కడ సారాంశం అన్నమాట. ఒక ఎగ్జాంపుల్ ఏమంటే, ఒక పెద్ద ఆర్ట్ వర్క్ ఉంది అనుకోండి. ఏముంది, ఒక ఆర్ట్ వర్క్. ఇక్కడ కొన్ని ఆర్ట్ వర్క్స్ ఉన్నాయి. అక్కడ విశ్వరూపం ఉంది, ఇక్కడ వచ్చి మదర్ యశోద డ్రెస్సింగ్ కృష్ణ బలరామ్ ఉంది, జయ శ్రీ శ్రీ రాధా గోవింద భగవానికి, ఇక్కడ యశోదమయ్య కృష్ణ బలరామికి అలంకారం చేస్తూ ఉంది, ఈ వెనకాల కూడా పంచతత్వ సంకీర్తన ఉద్యమం గురించి ఒకటి ఉంది, మదర్ యశోద కృష్ణ బలరాముల్ని వెంటబడతా ఉంది, నరసింహస్వామి బాలాజీ. సో ఒక ఆర్ట్ వర్క్ని చూసిన తర్వాత మనకి ఆ ఆర్టిస్ట్ ఎలా ఉన్నాడు అనేది తెలుస్తుందా? తెలియదు కదా. మంచి ఆర్టిస్ట్ అని చెప్పచ్చు అంతే, కానీ ఆర్టిస్ట్ ఎలాగున్నాడు, ఆయన ఏ ఊరు, ఆయన పరిస్థితి ఏంటి, ఆయన అడ్రస్ ఏమి, ఆయన ఇల్లేమి అనేది మనకి అర్థం కాదు. దాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు, ఏ విధంగా తెలుసుకోవచ్చు, ఎట్లా మనం తెలుసుకుంటాం ఆర్టిస్ట్ ఎలాంటి వ్యక్తి, ఏ ఊరు, ఆయన అడ్రస్ ఏమి, ఎలా ఉన్నాడు అని ఎలా తెలుసుకుంటాం దాన్ని? దాన్ని ఏమంటే, ఎవరైనా ఆయనకు పరిచయం ఉన్నారా, ఇప్పుడు ఎవరైనా వచ్చారనుకోండి మందిరానికి విజిట్ చేశారు, వాళ్ళు చూస్తారు ఆర్ట్ వర్క్ చాలా బాగుంది, అప్పుడు ఇక్కడ ఉండే సెక్యూరిటీని అడుగుతారు లేదా ఇక్కడ ఉండే డివోటీస్ని అడుగుతారు, స్వామి మేము ఒక పెద్ద గుడి కడుతున్నాం, అక్కడ కూడా మాకు ఒక ఆర్ట్ వర్క్ కావాలా, సో ఈ ఆర్టిస్ట్ ఎవరు, ఎక్కడ పని చేపించారు మీరు, సో వాళ్ళ గురించి కొద్దిగా చెప్తారా లేదా వాళ్ళ అడ్రస్ ఇస్తారా అని అడుగుతారు. అప్పుడు వాళ్ళకి ఎవరు కావాలి వాళ్ళకి తెలుసుండదు. ఇప్పుడు వెంకటేష్ గారు లక్ష్మీ టేబుల్లో ఉన్నారనుకోండి, సో వాళ్ళని వచ్చి అక్కడే అడిగారు స్వామి ఇవ్వండి అంటే, అప్పుడు ఏమంటారు వెంకటేష్ గారు, ఏమంటారు మీరేమంటారు, దానికి సమాధానం ఏం చెప్తారు మీరు, ఏమంటారు మీరు? మీరు టేబుల్ కూర్చున్నారు, అక్కడ వచ్చి ఆర్ట్ వర్క్ చూసి మిమ్మల్ని అడిగారు, స్వామి ఇది ఆర్ట్ వర్క్ బాగుంది, మాకు అడ్రస్ ఇవ్వండి, ఆర్టిస్ట్ ఎక్కడ ఉంటాడు ఏమి అంటే, మీరేం చెప్తారు వాళ్ళకి సమాధానం? ఆఫీసులు పోయి అడగండి అంటారు, లేదా దానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు నేను అడుగుతాను ఉండండి వాళ్ళకి చెప్తాను అంటాను. అవును కదా. సో కింద భీమస్థలకి వచ్చి మిమ్మల్ని అడిగితే మీరేమంటారు? అక్కడ బలభద్రపు ఉన్నారు, ఆయన పని చేపించాడు, ఆయన అడగండి పోయి, ఆయనకి అడ్రస్ ఎవరు, వాళ్ళ ఫోన్ నెంబర్ అన్నీ తెలుసుంటుంది అంట. ఇక్కడ ఎవరు ఎట్లా అనేది కాదు, సారాంశం ఏమంటే ఈ సృష్టిలో ఎన్నో నిర్మాణాలు ఉన్నాయి. భౌతిక ప్రపంచం, ఆధ్యాత్మిక ప్రపంచం తర్వాత డిస్కస్ చేస్తాం. దీంట్లో భౌతిక ప్రపంచం, ఆధ్యాత్మిక ప్రపంచం, మూడు విషయాలు ఉన్నాయి. ఇక్కడ ఆధ్యాత్మిక లోకము అనేది ఉంది, భౌతిక ప్రపంచం నుంచి మనం ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళాలా. భగవంతుడు అక్కడ శాశ్వతంగా ఉంటాడు, అక్కడ శాశ్వతంగా ఉంటే కూడా ఆయన అన్ని చోట్ల ఉన్నాడు. మేము దీన్ని అర్థం చేసుకోవాలంటే కేవలం భక్తి ద్వారా మాత్రమే మేము అర్థం చేసుకోగలము అనేది ఈ ఒక శ్లోక సారాంశం. ప్రభుపాద వారు కూడా దాన్ని చక్కగా పార్ట్ వైజ్ చెప్పారన్నమాట. ముందుగా ఓలోక గురించి చెప్పారు, తర్వాత దేని గురించి చెప్పారు. సో కృష్ణుడు భక్తి ముఖాంతరం మాత్రం, భక్తి మార్గంలో మాత్రం మేము అవన్నీ అర్థం చేసుకోగలమని చెప్పారు. సో ఈ విధంగా ఏమంటే ఆయన బర్ఫరికెట్ చేసేసారు పొరపాటు. సో అదేవిధంగా ఏమంటే మనం ఈ సృష్టి అంతా చూసిన తర్వాత మనం ఈ సృష్టి వెనకాల ఎవరున్నారు అనేదాన్ని మనం ఊరికే స్పెక్యులేట్ చేసుకోలేమన్నమాట, ఊహ చేసుకోలేం. ఈ కొండ చాలా బాగుందండి, ఇది కొండ నిర్మించింది దేవుడు, ఓకే దేవుడు నిర్మించాడు. దేవుడు అంచు కొండలాగా ఉండొచ్చు అనుకునేస్తారని, కొండలాగా ఉండొచ్చు అనుకునేది అక్కడ కల్పన చేసుకునే దానికి లేదు కదా సృష్టిని చూసేసి. అప్పుడు ఏం చేయాలంటే మనం దాన్ని తెలిసిన వాళ్ళు ఎవరు, దాని గురించి అనుభవం ఎవరికి ఉంది, దీని గురించి వివరణ ఎక్కడ దొరుకుతుంది అనేసి మనం వాళ్ళ దగ్గర పోయి దాని గురించి అడుగుతాం అనమాట. సో ఆ విధంగా ఏమంటే భగవంతుని గురించి, దేవాది దేవుడి గురించి మనం అర్థం చేసుకోవాలంటే, ఆయన గురించి వివరణ చేసుకోవాలి, ఆయన గురించి తెలుసుకోవాలంటే మనం శాస్త్రాన్ని ఆధారం చేసుకోవాలా. ఆ శాస్త్రాన్ని మనం తీసుకుంటే కూడా మనకు అర్థం కాదు. అప్పుడు మనం శాస్త్రాన్ని సరిగా అధ్యయనం చేసిన ఆధ్యాత్మిక గురువుని మనం ఆశ్రయం తీసుకోవాలి. అందుకే ఈ భగవద్గీత ధ్యానాన్ని రాజగూహ్యం అన్నారు. దీన్ని రాజవిద్య రాజగూహ్యం, ఇస్ ద కింగ్ ఆఫ్ ది నాలెడ్జ్ అండ్ ఇస్ సీక్రెట్ ఆఫ్ ది ఆల్ సీక్రెట్స్. ఎలాంటి సీక్రెట్ అంటే ఇట్ ఈజ్ ఓపెన్ సీక్రెట్. అందరికీ మేము ఇప్పుడు వితరణ చేస్తున్నారు అక్కడ, నవగౌరవర ప్రభు, భక్తని కేంద్ర ప్రభు వాళ్ళు వితరణ చేస్తున్నారు. భగవద్గీత తీసుకోండి, భగవద్గీత తీసుకోండి, భగవద్గీత తీసుకుంటాం, భగవద్గీత తీసుకుని అధ్యయనం చేస్తాం, అర్థం చేసుకుంటాం అనుకోండి. కానీ దానికి ప్రభుపాద వారు సంపూర్ణమైన వివరణాన్ని పొరపాటుని రాశారు కాబట్టి తెలుసుకున్నాం. కానీ సరైన మనం మార్గదర్శనంతో ఒక గురు ద్వారా రియలైజ్ సోల్, ఆత్మ సాక్షాత్కార పొందిన వ్యక్తి ద్వారానే మనం సరిగా దీన్ని అర్థం చేసుకోగలము. సో ఈ విధంగా చూస్తే భగవంతుని సృష్టిలో మూడు శక్తులు ఉన్నాయి, మూడు సృష్టిలు ఉన్నాయి. దీన్ని ఒకటి ఆంతరంగిక శక్తి, ఇంటర్నల్ పొటెన్షియల్, అది ఆధ్యాత్మిక శక్తి. అది ఆంతరంగిక శక్తి ఏది, అది ఇంటర్నల్ పొటెన్షియల్ ఆధ్యాత్మిక. ఒకటి బాహ్య శక్తి, ఎక్స్టర్నల్ పొటెన్షియల్, మటీరియల్ ఎనర్జీ. ఇంకా ఒకటి దాని మధ్యలో ఉంటుంది, అది అది తటస్థ శక్తి, మార్జినల్ ఎనర్జీ. ఇంటర్నల్ ఎనర్జీ అది ఆధ్యాత్మిక శక్తి, అది సచ్చిదానంద స్వరూపం, అది శాశ్వతము, అది నిత్యంగా ఉంటుంది, పవిత్రంగా ఉంటుంది, ఇట్ ఈస్ ట్రాన్సెండెంటల్. అదే భౌతిక శక్తి ఏముంది, అది కూడా భగవంతు నుంచే వచ్చింది. అది భౌతిక శక్తి, అది భౌతికంగా ఉంటుంది, అది చూసేదానికి శాశ్వతంగా కనబడతా ఉంటుంది, కానీ అది శాశ్వతం కాదు, అది అశాశ్వతం, తాత్కాలికం. కానీ శూన్యవాదులు మాయావాదులు ఏమంటారు, అది అసత్యము అంటారు, అది మిథ్యము అంటారు, బ్రహ్మ సత్య జగన్ మిథ్య అంటారు వాళ్ళు, మాయావాద తత్వం చెప్తాం. కానీ ప్రభుపాద గారు ఏమంటున్నారో, అది మిథ్య కాదు, అది సత్య, కానీ అది అపరిపూర్ణ. పూర్ణం కాదు, అది అపరిపూర్ణం, అశాశ్వత. ఈ రోజు ఉంటుంది, రేపు వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈ సృష్టిలో ఉండే సకల జీవులందరూ మూడో శక్తులు వస్తున్నారు. దాని ఏమంటారు అంటే మార్జినల్ ఎనర్జీ, తటస్థ శక్తి. జీవుడు మనం ఇప్పుడేమైందంటే మనం భగవంతుణ్ణి పొందాలా? భగవంతుని పొందాలంటే భగవంతుని ఏదో ఒక శక్తిని మనం ఆదరించాలా, దాన్ని తీసుకోవాలా. అన్ని ఈశ్వర పరమకృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిరి గోవింద సర్వకారణ కారణం, ఈజ్ ద కాజ్ ఫర్ ఆల్ కాజెస్. అన్ని కారణానికి ఆయన కారణకర్తుడు కాదనలేదు, కానీ ఆయన మనకి ఒక విచక్షణ శక్తి ఇచ్చాడు, ఒక బుద్ధి ఉంది మనకి, సెలెక్ట్ చేసుకునే బుద్ధి మనకి వచ్చాడు. పిల్లడు తండ్రినే, పిల్లడి మీద అధికారం ఉంది, కానీ పిల్లడు చేసే చేష్టకి తండ్రి గారు జవాబుదారీ తీసుకోలేరు. బుద్ధి చెప్తారు, నైనా అట్లా చేయకూడదు, ఇప్పుడు ఈ ఫ్యాన్ ఉంది, ఫ్యాన్లో చేయిపెట్టద్దు నైనా అని చెప్తారు, అంతే. పెట్టకూడదు పెట్టకూడదు అంటాడు, నేను పెడతాను అంటే నొప్పి తలగులుతుంది, చేయి కట్ అవుతుంది, లేదు నేను పెడతాను అంటాడు ఆయన. అదే జరుగుతుంది ప్రభుపాద గారి జీవితంలో, అదే జరుగుతుంది. ప్రభుపాద గారు సన్ అనుకుంటాను, సన్ను ఏడుస్తూ ఉంటాడు, పెట్టను పెడతాను పెడతాను అంటాడు, వాళ్ళ మందు పెడతా ఉంటుంది, ఎయ్ పెట్టకూడదు అని. అప్పుడు ప్రభుపాద గారు ఏమంటారు, ఆయనకి అర్థం కావాలంటే ఆయనకి బుద్ధి రావాలా, గుమ్మనుండు, ఓకే పెట్టమని చెప్పు ఆయనకి. ఏమిటి మీరు పెట్టమంటున్నారు అంటే, నువ్వు పెట్టమని చెప్పు ఆయనకి అంటే. ప్రభుపాద గారు ఏం చేస్తారు, ఫ్యాన్ ఆఫ్ చేస్తారు. ఫ్యాన్ ఆఫ్ చేసినప్పుడు ఏమవుతుంది, అది స్లోగా తిరుగుతూ ఉంటుంది అనమాట, బ్లేడ్ ఒకేసారి ఆగదు కదా, ఫ్యాన్ బ్లేడ్ కొంతసేపు డెడ్గా తిరుగుతుంది. ఆ విధంగా అది డెడ్కి తిరిగేటప్పుడు పెట్టనైనా ఇప్పుడు అంటే, అప్పుడు పెడతాడు, అప్పుడు నొప్పి కలుగుతుంది, అప్పుడు ఆయన ఏడుస్తాడు. ఏడిచినప్పుడు కూడా మళ్ళీ తండ్రి దగ్గర వస్తాడు, తల్లి దగ్గర వస్తాడు, అది వేరే విషయం. కానీ వ్యక్తి ఒక జ్ఞానం ఏముంది కదా, ఈ విధంగా అది కలుషిత పొంది ఆ నొప్పి తగిలే వరకు మనకి జ్ఞానం రాదు అనేస్తాం మనం. ఆ విధంగా ఏమంటే, శాస్త్రంలో భౌతిక ప్రపంచం అంటే ఏంటి, ఆధ్యాత్మిక ప్రపంచం అంటే ఏంటి, సచ్చిదానంద స్వరూపం అంటే ఏంటి, అశాశ్వత ఏది, ఇంద్రియ తృప్తి ఏది అనేది సంపూర్ణ వివరంగా వివరించారు. ఆధ్యాత్మిక ప్రపంచం గురించి కూడా సంపూర్ణ వివరణ ఉంది, కానీ మనకు అది వద్దు. మనం ఏమంటే ఫ్యాన్లు చేపెట్టేవాళ్ళం అనమాట, నొప్పి తగిలిన తర్వాత మనం వదులుతాం. దీని ఏమంటారంటే థర్డ్ క్లాస్ ఇంటెలిజెన్స్ అంటారు, సెకండ్ క్లాస్ కూడా కాదు, ఇది థర్డ్ క్లాస్. ఇది చెప్పేది తెలుసుకునేది, చదివి తెలుసుకునేది ఒకటి, అనుభవం అయిన తర్వాతనే తెలుసుకునేది రెండోది. నొప్పి తగిలిన తర్వాత కూడా మళ్ళీ అదే కావాలంటాం చూడండి, అది థర్డ్ క్లాస్ అనమాట. ఆ విధంగా ఏమంటే, మనం భౌతిక ప్రపంచంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఆ తప్పు పని చేస్తున్నాం, అది మనకు తెలియదు. అదే సంసారము, అదే జన్మ మృత్యు, సంసార బంధనము, అదే చక్రం, పుట్టడం సావడం, పుట్టడం సావడం. కానీ ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడు, ఈ భౌతిక ప్రపంచము మీది కాదు, మీరు నా దగ్గర రావాలా, మీ స్థలం వచ్చి ఆధ్యాత్మిక ప్రపంచము, మీరు నా దగ్గరకు రండి అనే భగవంతుడు పిలుస్తా ఉన్నాడు, దాని గురించి వివరణ ఇస్తున్నాడు. మనమేమంటే ఒక రౌండ్ ఛాన్స్ చూసుకుంటూ వస్తాం, శాంపుల్ చూసేసి వస్తాం అనేసి ఇక్కడే ఉండిపోతాం, అది తప్పు మనం ఇక్కడ చేస్తాం. అందుకేమంటే ఇక్కడ ప్రభుపాద గారు క్లియర్గా పొరపాట్లు చెప్తున్నారు, అదేవిధంగా భగవంతుడు కూడా ఈ వివరణ ఇస్తున్నాడు ఇక్కడ. ఏమి, ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ హూ ఈజ్ గ్రేటర్ దెన్ ఆల్ ఈజ్ అటెండ్ బై అన్అవలర్డ్ డివోషన్ ఆల్ దో హీస్ ప్రజెంట్ ఇన్ హిజ్ అబోర్డ్ He is all pervading and everything is situated within him. Bhagavantana shakti avi dana pani dana jesu naive. కానీ మనం ఏది తీసుకోవాలా ఏది తీసుకోకూడదు అనేదాన్ని మనం సరిగా అర్థం చేసుకో. దీనికి ఇంకా ఒక ఉదాహరణ చెప్తున్నారు. ఎలక్ట్రిక్ పవర్ ఉంది, ఎలక్ట్రిసిటీ. ఎలక్ట్రిసిటీ పవర్ దానికి సోర్స్ ఒకటే ఉంటుంది, పవర్ ప్లాంట్ నుంచి పవర్ ప్రాజెక్ట్ నుంచి అది డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటుంది. అది పవర్ గ్రిడ్ వచ్చిన తర్వాత దాని కెపాసిటీ బట్టి దాన్ని డిఫరెంట్ ఛానల్కి దాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అది ఒక స్ట్రీట్కి వచ్చిన తర్వాత అక్కడ ట్రాన్స్ఫార్మర్ వచ్చి ట్రాన్స్ఫార్మర్ నుంచి ఇంత కెపాసిటీ ఇన్ని ఇల్లు ఇన్ని ఫ్యాక్టరీస్ అనేసి అక్కడ మళ్ళీ డిస్ట్రిబ్యూట్ అవుతుంది పవర్. అక్కడ డిస్ట్రిబ్యూట్ అయిన తర్వాత ఒకే పవర్ని మనం దాన్ని ఫ్రిడ్జ్ కనెక్షన్ ఇచ్చామనుకోండి, దాని నుంచి ఏం ప్రొడ్యూస్ అవుతుంది? కూల్, కూల్ ఐటెం ప్రొడ్యూస్ అవుతుంది. అదే ఎలక్ట్రిక్ పవర్ని మనం స్టవ్కి కనెక్షన్ ఇచ్చామనుకోండి, ఆ స్టవ్ నుంచి హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. హీట్ అండ్ కోల్డ్ రెండు డెడ్ అపోజిట్, అవి ఒకటి సంబంధమే లేదు. బట్ రెండుటికి సోర్స్ ఏది? ఎలక్ట్రిసిటీ, కరెంట్. మనం దాన్ని ఏది ఉపయోగించాలా, మనం దేనికోసం దాన్ని ఉపయోగిస్తున్నాం, దాన్ని బట్టి ఆ ఎలక్ట్రిషియన్ని మనం ఉపయోగిస్తున్నాం. ఆ విధంగా ఏమంటే ఈ సృష్టిలో ఉండే సకల సృష్టికి భగవంతుడే కారణుడు, ఆయన సోర్స్ శక్తి. భౌతికతం కానీ ఆధ్యాత్మికతం కానీ, భౌతికత అనేది ఈ విధంగా ఉంది, ఆధ్యాత్మికత అనేది ఈ విధంగా ఉంది. భౌతిక సృష్టి ఈ విధంగా జరుగుతుంది, అది అశాశ్వతమైంది అనేది అక్కడ వివరణ ఉంది. ఆధ్యాత్మికత అనేది ఈ విధంగా శాశ్వతంగా ఉంది, సచ్చిదానంద స్వరూపంగా ఉంది అనేది ఈ విధంగా ఉంది. కానీ మనం దేనికి కనెక్షన్ ఇవ్వాలా అనేది మనం ఆలోచించాలా, మనం డిసిషన్ తీసుకోవాలి. అది ఏ విధంగా సాధ్యం అవుతుంది అంటే శాస్త్ర అధ్యయనం ద్వారా, గురుగారి మార్గదర్శనం ద్వారా సాధ్యం అవుతుంది. అది భౌతికము ఆధ్యాత్మికము. మనమే ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఉన్నాం. మనం 84 లక్షల జీవరాశులు సృష్టిలో, 84 లక్షల జీవరాశుల్లో వేరు వేరే ఉన్నాయి. దీంట్లో ఎన్నో జలచరాలు, ఎన్నో పక్షులు, ఎన్నో ప్రాణులు, ఎన్నో క్రిమికీటాలు, ఆ విధంగా 4 లక్షల విధమైన మానవ జన్లు ఉన్నారంట. 4 లాక్స్ వెరైటీస్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. ప్రతి ఒక్క శరీరము కూడా భౌతికమైంది, అశాశ్వతమైంది, అది నాశం అవుతుంది. కానీ ప్రతి ఒక్క జీవులుండే ఆత్మం అది సచ్చిదానంద స్వరూపం, శాశ్వతంగా ఉంటుంది. ఇది ఆత్మ సాక్షాత్కారం అన్నమాట. దీన్ని మనం తెలుసుకుని ఎప్పుడు భగవంతునితో సంబంధం పొంది ఉంటాం, అప్పుడు ఈ శరీరం కూడా ఆధ్యాత్మికం అయిపోతుంది. మనం కేవలం భౌతిక జ్ఞానాన్ని తీసుకుని కేవలం ఇంద్రియ తృప్తి కోసం, ఆహార నిద్ర భయమైతనం కోసం మనం జీవనం గడిపినామనుకోండి, అప్పుడు ఆ శరీరము వృథా నాశం అయిపోతుంది. మనం ఏ భావనలో ఈ శరీరాన్ని ఉపయోగిస్తాము, ఏ భావనలో ఈ శరీరాన్ని గడుపుతాము, అదే భావన ద్వారా ఈ 84 లక్షలలో ఇంకా ఒక శరీరాన్ని తీసుకుని ఆ ఆత్మ అక్కడికి పోయి మళ్ళీ అదే అనుభవిస్తూ ఉంటుంది. అందుకే ఏమంటే ఇక్కడ ఈ వివరణల్ని సరిగా అర్థం చేసుకుని బ్రహ్మ సంహిత ప్రకారంగా ఇక్కడ ప్రభుపాద గారు ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు. బ్రహ్మ సంహిత డిస్క్రైబ్స్ ద సుప్రీం అబోడ్ యాజ్ ఆనంద చిన్మయ రసాద్. ఆధ్యాత్మిక ప్రపంచం అనేది ఆనంద చిన్మయ రసాది, ఎప్పుడు ఆనందం ఉంటుంది అక్కడ. కేవల సంతోషమే, కేవల శాశ్వతత్వం, కేవల నిత్యము అక్కడ ఉండేది ఆధ్యాత్మిక ప్రపంచంలో. కానీ ఇదే భౌతిక ప్రపంచాన్ని దీన్ని ఏం వివరించారు? దుఃఖాలయం, అశాశ్వతము అన్నారు. అది ఆనందమయం, ఇది దుఃఖాలయం. కానీ మనం ఏమనుకుంటున్నాం, ఈ ప్రదేశంలో ఆనందం వెతుకుతా ఉన్నాం. దుఃఖాలయం అశాశ్వతం, దుఃఖాలయ, దుఃఖాలయ అంటే ఏమి? ద ప్లేస్ వేర్ వీ కెన్ సీ ఓన్లీ మిజరీస్ ఇస్ కాల్డ్ దుఃఖాలయ. వాచనాలయ, పుస్తకాలయ, భోజనాలయ, భోజనాలయం అంటే ఏంటండి, అక్కడ భోజనం దొరుకుతుంది. ఒక అతను పోయి భోజనాలయంలో పోయి ఒక 2 మీటర్ షర్టింగ్ ఒక 2 మీటర్ ప్యాంటింగ్ ఇవ్వండి అండి. సార్ మీరు పొరపాటు చేస్తాను, ఇది హోటల్, ఇది అది వస్త్రాలయ సార్, ఇది భోజనాలయ. మీరు వస్త్రాలయకు పోయి అడగండి ఆ మాటని. ఈయన వస్త్రాలయకు పోయి వేడి వేడికి ఏముంది అని అడిగినాడంట. సార్ మీరు పొరపాటు చేస్తున్నారు, ఇది భోజనాలయ కాదు, ఇది వస్త్రాలయం. ఆ విధంగా ఏమంటే దుఃఖాలయకు వచ్చి మనం ఆనందాన్ని అడుగుతున్నాం, అది సాధ్యం కాదు. దీన్ని ఆనందంగా చేసుకోవాలంటే అది కేవలం ఆధ్యాత్మిక నుంచి మాత్రమే సాధ్యం. మళ్ళీ ఆ ఆధ్యాత్మిక అనేదాన్ని ఏ విధంగా తీసుకోవాలని, అక్కడ కూడా ఎన్నో మార్గాలు ఉన్నాయి. అక్కడ కూడా ధ్యాన మార్గము, జ్ఞాన మార్గము, యోగ మార్గము. ఇక్కడ బ్రహ్మాది గారు భగవంతుడు క్లియర్గా చెప్తున్నారు ఏమంటే, ఇట్ ఈస్ అటైనబుల్ బై అన్వలై డివోషన్. శ్లోకంలో ఏం చెప్తున్నారు దీన్ని, భక్త్యా లభ్యాస్వ అనన్యాయ, కేవలం ఇది భక్తి ద్వారానే సాధ్య, వేరే మార్గం ద్వారా సాధ్యం లేదు అంటున్నారు క్లియర్గా. అరే మళ్ళీ ఎందుకున్నాయండి, ధ్యాన యోగం ఉంది, జ్ఞాన యోగం ఉంది, యోగులు ఉన్నారు, అదంతా అబద్ధమా, అదంతా లేదా అని ప్రశ్నించవచ్చు. అది కూడా ఉంది, దానికి యుగ ధర్మ అని పిలుస్తారు. కృతే ధ్యాయతే విష్ణు త్రేతాయతో యజుతోమకై ద్వాపరే పరిచర్యాయ కలౌ స్కద్ హరికీర్తన. కృతయుగంలో వాళ్ళు ధ్యానం చేస్తూ ఉన్నారు, తపస్సు చేస్తూ ఉన్నారు వాళ్ళు కృతయుగంలో. సత్యయుగంలో అప్పుడు మానవుని వయస్సు 1,000,000 సంవత్సరం, వాళ్ళు 50,000, 60,000, 100,000 సంవత్సరం వరకు వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. ఆ జీవితం అంత ప్రొలాంగ్ ఉంది కాబట్టి వాళ్ళు 30,000, 40,000 సంవత్సరం వాళ్ళు తపస్సు చేస్తూ ఉన్నారు. అప్పుడు అన్ని సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత వాళ్ళు సాక్షాత్కారాన్ని పొందుతున్నారు. అది ఆ యుగానికి సంబంధించిన ఒక మార్గం. అదేవిధంగా త్రేతాయతో యజతోమకై, త్రేతాయుగంలో యజ్ఞయాగాదులను చేశారు. త్రేతాయుగానికి నియమించిన పద్ధతి ఏది, యజ్ఞం, యాగాలు. జనక మహారాజ్, దశరథ మహారాజ్ వాళ్ళందరూ త్రేతాయుగంలో యజ్ఞయాగాదులను చేశారు. వాళ్ళు యజ్ఞం చేసి వాళ్ళ ఫలితాన్ని పొందారు. ఆ యజ్ఞ కార్యంలో ఆటంకాలు ఉన్నాయనేసి విశ్వామిత్ర వారు రామచంద్ర వారిని, లక్ష్మణ వారిని అడవికి తీసుకెళ్లారు దశరథ మహారాజు గారికి చెప్పి. సో అక్కడ ఆటంకాలు ఉన్నాయి, రాక్షసులు ఇబ్బంది పెడుతున్నారు, యజ్ఞ కార్యంలో రండి అనేసి. అదే ద్వాపరే పరిచర్యాయ, ద్వాపర యుగంలో విగ్రహారాధన, విగ్రహారాధన అప్పుడు ప్రాముఖ్యమైన ఒక మార్గం. అప్పుడు భగవంతుని సాక్షాత్కారం చేసుకున్న దానికి, దానికి కూడా ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. ద్వారకా మహాత్మ్యాలు చూస్తే ద్వారకా నగరంలో విష్ణు ఆలయాలు, పెద్ద పెద్ద విష్ణు ఆలయాలు ఉన్నాయి అనేసి. ఈవెన్ రుక్మిణి అపహరణలో రుక్మిణీదేవి మందిరానికి వెళ్ళినప్పుడే ఆమెని అపహరణం జరిగింది. కృష్ణ భగవానుడు తీసుకెళ్ళిద్దు మందిరానికి, విగ్రహారాధనకి వెళ్ళినప్పుడే తీసుకెళ్ళి. ఇంకా కలో తద్ద హరికీర్తన, కలియుగంలో మార్గం వచ్చి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, భగవన్ నామస్మరణ. కలియుగంలో భగవంతుడు నామరూపంలో ఉన్నాడు. ఆ నామస్మరణాన్ని మనం ఎప్పుడు నిరంతరంగా చేస్తామో అప్పుడు మన హృదయంలో మార్పు వస్తుంది. భగవంతుని గురించి అర్థం చేసుకున్నదానికి మనకి ఒక చైతన్య స్ఫూర్తి వస్తుంది. అప్పుడు మనం సరిగా మనం అర్థం చేసుకోగలము భగవంతుని. మనం వేరే పద్ధతుల్ని ఇక్కడ అనుసరించవచ్చు. ఇప్పుడు కూడా ధ్యానం చేయొచ్చు, ఇప్పుడు కూడా యజ్ఞాలు చేయొచ్చు, ఇప్పుడు కూడా విగ్రహారాధన చేయొచ్చు, చేస్తున్నావు కూడా. జయ శ్రీ శ్రీ రాధా గోవింద భగవానికి. కానీ దానికి ఫలితం లేదు. వృథ కాలహరణము. ఎందుకంటే కలియుగానికి సంబంధించిన మనస్థితి వేరేగుంది. కలియుగ లక్షణాలు వేరు, వ్యక్తి ఒక కలియుగ లక్షణాలే వేరు. వి కెనాట్ కాన్సన్ట్రేట్ ఈవెన్ మోర్ దెన్ 5 మినిట్స్ ఆన్ ద డ్యూటీస్. ఇంకా మేము వేలాది సంవత్సరం వదిలేయండి, సంవత్సరం కూడా వదలండి, రోజంతా మనం ధ్యానం చేయలేం. టీవీ చూస్తూ ఉంటారు ఛానల్స్ ఇంట్లో, ఒక ఛానల్ అన్న పూర్తిగా చూస్తారా మీరు? చూడండి ఆ ఛానల్ ఏం వస్తుంది చూస్తాం, ఈ ఛానల్ వస్తుంది, ఏ ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ వస్తుంది వద్దు, అక్కడ సీరియల్ వస్తూ ఉంది, మారుస్తూనే ఉంటారు. ఇంట్లోనే నలుగురు ఉంటే నలుగురు గొడవ. నాకు సీరియల్ కావాలని ఒకరు అంటారు, స్పోర్ట్స్ కావాలని ఒకరు అంటారు, న్యూస్ కావాలని ఒకరు అంటారు. అన్ని భేదాభిప్రాయాలు ఉన్నాయి. మానసిక స్థిమితం లేదు కలియుగంలో. ఇలాంటి పరిస్థితులు నేను ధ్యానం చేస్తాను అంటే ఇట్ ఈస్ అ టైం వేస్ట్. నేను ధ్యానం క్లాసుకు పోయినానండి, ధ్యానం క్లాస్కి పోయినాను, అటెండ్ అయినాను, చాలా బాగుంది అంటే ధ్యానానికి కూర్చున్న వరకు ఉంటుంది అది. వన్స్ ఆ మెడిటేషన్ హాల్ నుంచి బయటకు వచ్చినాం అనుకోండి, మళ్ళీ అదే పరిస్థితి, సేమ్ పరిస్థితి. అప్పుడు వాతావరణం చాలా పరిశుద్ధంగా ఉండింది, ఇప్పుడు హెవీ పొల్యూషన్, అన్ని పొల్యూషన్స్, నాయిస్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, ఎవ్రీథింగ్ ఈజ్ పొల్యూటెడ్. ఇలాంటి పరిస్థితుల్లో మనం ధ్యానం చేయలేము, తపస్సు చేయలేము, యజ్ఞాన్ని కూడా చేయలేము. యజ్ఞం చేయాలంటే ఎంత పవిత్రంగా ఉండాలి. అదే యజ్ఞం చేసేదానికి వాళ్ళు అగ్నిదేవుణ్ణి ఆహ్వానిస్తున్నారు. వాళ్ళు అగ్గిపెట్టుతో అగ్ని వెలిగించేది కాదు, అది దేవతల్ని ఆహ్వానిస్తున్నారు యజ్ఞం కోసం. అంత పవిత్రంగా ఉండింది. అలాంటి మంత్రాన్ని వాళ్ళు జపించేవాళ్ళు. యజ్ఞానికి ముఖ్యంగా ఆవు నెయ్యి కావాలా, పవిత్రమైన నీళ్లు కావాలా సంప్రోక్షణకి, దానికి పరిశుద్ధమైన నీళ్ళు ఎక్కడ ఉంది, పాలు ఎక్కడ ఉంది, ఆవులు ఎక్కడ ఉన్నాయి, నాటి ఆవులు ఉన్నాయి. ఇప్పుడు ఎగ్జిబిషన్లు చూడాల్సిందే ఇప్పుడు, లేదా ఫోటోలు చూడాలి ఈ విధంగా ఉంటుంది చూడండి అనేసి. ఆవులు బొమ్మ అంటే జెర్సీ ఆవులు బొమ్మలే ఉంటాయి చూడండి. కావాలంటే సిటీ స్కూల్స్ వాళ్ళకి మీరు పిల్లలకి అడగండి, వేర్ యూ విల్ గెట్ ద మిల్క్ అని అడగండి. వీఆర్ గెట్టింగ్ ఫ్రమ్ ది మిల్క్ బూత్ అంటారు వాళ్ళు, డైరీ ఫ్రమ్ ప్యాకెట్. నిజమే వాళ్ళు చెప్పేది. పాపం పాలు ఎక్కడి నుంచి వస్తుందండి అని అడగండి మీరు స్కూల్లో, కాన్వెంట్ స్కూల్లో. పాలు డైరీ నుంచి వస్తుంది అంటారు వాళ్ళు, ప్యాకెట్ నుంచి వస్తుంది అంటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఆవులనే చూడలేదు పాపం, ఆవుల నుంచి పాలు వస్తుంది అనేది తెలియదు వాళ్ళకి. సో అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు యజ్ఞ కార్యాలను చేసేదానికి సాధ్యం లేదు. అదేవిధంగా ఏమంటే విగ్రహారాధన, మన ఇంద్రియాలన్నీ భౌతికంగా నిండిపోయినాయి కాబట్టి విగ్రహాన్ని ఏ విధంగా దర్శించాలనేది కూడా మనకి అనుభవం లేదు. అది ఏ రాయితో చేశారు, ఏ రంగులో ఉంది, అది చెక్కమా, అది ఆర్ట్ వర్కా, అది పెయింటింగా, ఆ విధంగా డిస్కషన్ జరుగుతుందండి. ఒకప్పుడు విగ్రహంతో మాట్లాడేవాళ్ళు. అనంతాళ్వార్ వాళ్ళు వెంకటేశ్వర స్వామి సేవ చేశారు కొండ మీద. స్వయంగా వెంకటేశ్వర స్వామి వచ్చి అనంతాళ్వార్ వాళ్ళకి సేవ చేయాలని వచ్చినారు బాల్య రూపంలో. అప్పుడు ఒప్పుకోలేదు అనంతాళ్వార్. ప్రతిరోజు మాట్లాడుతున్నారు వాళ్ళు, ఒకరొకరు మాట్లాడుతున్నారు భగవంతుడితో. కంచి వరదరాజ స్వామితో మాట్లాడుతున్నారు ఆచార్యులు, శ్రీరంగంలో రంగనాథ స్వామితో మాట్లాడుతున్నారు, మేలుగోటలో చలువ నారాయణ స్వామితో మాట్లాడుతున్నారు. రామానుజాచారి వారు మేలుగోటకు వచ్చినప్పుడు అక్కడ అర్చ విగ్రహం లేదు. అర్చ విగ్రహం ఎక్కడ ఉంది అని చూస్తే, వాళ్ళ దివ్య దృష్టితో చూస్తే అది ఢిల్లీ నవాబు దగ్గర ఉన్నదంట. ఢిల్లీ నవాబులు వాళ్ళేమంటే అన్ని మందిరాలని ధ్వంసం చేసి విగ్రహాలన్నీ ఎత్తుకొని పోయినారు వాళ్ళు. అక్కడ పోయి ఒక గోడౌన్లో వేసేసారు అన్నీ. ఆ రాజు కుమార్తె ఆ విగ్రహాలతో ఆడుకుంటా ఉంది బొమ్మలాగా. రామానుజారి వారు అక్కడికి వెళ్ళారు, ఆ నవాబును కలిశారు. కలిసి ఈ విధంగా మాకు ఒక విగ్రహం ఉంది మీ దగ్గర, అది కావాలండి అని అడిగారు. అప్పుడు ఏమన్నారు ఆయన, ఏదో విగ్రహం అంటే అక్కడ ఉన్నాయి చూడండి, ఎన్ని ఉన్నాయేమో నాకు తెలియదు, మీరే ఎరుకొనిపోండి తీసుకొనిపోండి అని. రామానుజారి వారు అక్కడ చూసి ప్రేమతో పిలిచినారంట, ఓడివా చల్వ పిల్లయ్య అనేసి. ఓడివా చల్వ పిల్లయ్య అంటే ఏమి, ఓ చల్వ పిల్లయ్య, ఓ మిద్దుబిడ్డ, కంద పరిగెత్తుకుండ్రా అని పిలిచినారంట. కృష్ణుడు పరిగెత్తుకుని వచ్చేసాడంట వాళ్ళ దగ్గరికి, విగ్రహం పరిగెత్తుకుని వచ్చేసింది రామాచార్య వారి దగ్గర. అదే విగ్రహాన్ని అక్కడ ప్రతిష్టాపించారు. తర్వాత నవాబ్ ఒక కుమార్తె ఆ విగ్రహం పైన చాలా అటాచ్డ్ ఉంది, ఆమె వచ్చి గొడవ చేసింది, ఏ నాకు ఆ బొమ్మనే కావాలా, నేను దాంతోనే ఆడుకోవాలనేసి. రాజు కంట్రోల్ చేయలేకుండా పోయినాడు ఆ పాపని. చివరికి వాళ్ళు మంత్రుల్ని బట్టలని ఇచ్చి పంపించాడు, ఎక్కడ తీసుకెళ్లారు చూడండి అక్కడ తీసుకెళ్ళండి ఏమేమి అనేసి. ఆమెని అక్కడ తీసుకొచ్చిన తర్వాత ఆమె మేలుకొట్టుకొచ్చి అక్కడే ఉండి ఆ స్వామి సేవ చేసి ఆమె శరీరం విడిచిపెట్టింది. ఇప్పుడు కూడా ఆ చెల్వ పిల్లయ్య, ఇప్పుడు నమ్ పిల్లయ్య అంటే రంగనాథ స్వామికి నమ్ పిల్లయ్య అంటారు, విగ్రహ అర్చ విగ్రహానికి, రంగనాథ స్వామి అర్చ విగ్రహానికి నమ్ పిల్లయ్య అంటే మన దేవుడు. ఆ విధంగా మేలుకోటి చెలవ నారాయణ స్వామికి ఏమంటారు, చెలవ పిల్లయ్య, చెలవ నారాయణ స్వామి. ఈజ్ వెరీ హ్యాండ్సమ్, మోస్ట్ బ్యూటిఫుల్. ఆ భగవంతుని పాద దగ్గర ఆమె విగ్రహ రూపంలో ఇప్పుడు కూడా ఉంది, బీబీ మాత రూపంలో ఇప్పుడు కూడా ఆమెకి పూజ జరుగుతుంది. ఇది ఏ విధంగా సాధ్యమైంది, భగవంతుని పాద సన్నిధిని చేరుకునే ఒక భాగ్యము ఆమెకి ఏ విధంగా సాధ్యమైంది అంటే, అది ఇక్కడ ప్రభుపాద గారు దీంట్లో చివరి పారాగ్రాఫ్ లో చెప్తున్నారు, ఇట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ బై భక్తి. అది ట్రాన్స్లేషన్ లో, ఈ శ్లోక ట్రాన్స్లేషన్ లో ఉంది, ఇట్ ఈస్ అటైనబుల్ బై ఓన్లీ అన్అలాయ్డ్ డివోషన్. అన్అలాయ్డ్ డివోషన్, అన్అలాయ్డ్ డివోషన్ అంటే ఏ ఒక ప్రతీకారాన్ని ప్రతిఫలాక్షన్ని మనం ఆశించకుండా చేసే ఒక సేవ, ఒక డివోషన్. అదే రూపగోస్వామి వారు చెప్పారు, అన్యాభిలాషిత శూన్యం జ్ఞాన కర్మ అనావృతం అనుకూలైన కృష్ణానుశీలనం భక్తిరుత్తమా. ఏ విధమైన ఆశ ఆమిష లేకుండా పవిత్రమైన ప్రేమతో చేసే సేవ, అప్పుడు మాత్రమే మనం భగవంతుని యథాతథంగా అర్థం చేసుకున్నదానికి సాధ్యం అవుతుంది, లేదంటే సాధ్యం లేదు. భౌతికంగా ఇంకా ఒకటి వివరణ చెప్తున్నారు, ఓకే ఇప్పుడు యోగులందరూ తపస్సు చేస్తూ ఉంటారు, వాళ్ళు అష్టాంగ యోగాన్ని చేస్తారు, వాళ్ళు భగవత్ సాక్షాత్కారాన్ని పరమాత్మ రూపంలో చూస్తారు కదా అనేసి ఆర్గ్యుమెంట్ వస్తుంది. ఓకే వాళ్ళు అష్టాంగ పద్ధతిలో వాళ్ళు భగవంతుని ధ్యానిస్తూ వాళ్ళు భగవంతుని సాక్షాత్కారం చేసుకుంటారు, కానీ అక్కడ ఒక మోస్ట్ డేంజరస్ ఒక పని జరుగుతుందంట. అదేమంటే అష్టాంగ యోగం అనేది మనసుని భగవంతుని పైన కేంద్రీకరించడానికోసం చేసే ఒక పద్ధతి, ఓకే, ఇట్ ఈస్ అన్ ఎక్సర్సైజ్. అదేమైపోతుందంటే అష్టాంగ సిద్ధిగా మారిపోతుందంట. అష్టాంగ యోగ పోయి ఏమవుతుంది, అష్టాంగ సిద్ధి. అష్టాంగ యోగులు వేరు, అష్టాంగ సిద్ధులు వేరు. అష్టాంగ సిద్ధులు అంటే మిస్టిక్ పవర్స్, నగీమా నగీమా ఉన్నాయి చూడండి, చిన్నగా అయిపోయేది, పెద్దవాడిగా అయిపోయేది, చాలా తేలిగ్గా అయిపోయేది, చాలా బరువుగా అయిపోయేది, అవి మిస్టిక్ పవర్స్ అన్నమాట. మూల ఉద్దేశం ఏంటి, భగవంతుని సాక్షాత్కారం చేసుకోవాలనేది. హృదయంలో భగవంతుని ఏ విధంగా మనం కొలవాలా, ఏ విధంగా ఆయన పాదాన్ని చేరుకోవాలనే విధానం కోసం మనం ధ్యానం చేసేది
అది ధ్యానం చేసే పద్ధతి. కానీ అది ఏమైపోతుంది, ఈ భౌతిక సిద్ధి కోసం బాగలాడి ఆయన డైవర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, అదే ఎక్కువ జరుగుతుందంట. అందువల్ల అది చేయకూడదు ఈ కాలంలో అని చెప్తున్నాడు. పర్పస్ మారిపోతుంది అక్కడ. యోగము, యోగాసన అనేది జయ శిషి రాధా గోవింద భగవానికి, జయ శిషి రాధా గోవింద అష్టసఖీ బృందకి, గిరివర్ధానికి, లక్ష్మీ నరసింహస్వామికి, పద్మావతి బాలాజీ భగవానికి, శిల ప్రభుపాదికి, ఇంకా గౌరవప్రమునండి. యోగ ఆసన, యోగ ఆసన, యోగ అనేది, యోగ అంటే ఏమి, యూనియన్ ఆత్మ పరమాత్మ భగవంతుని సాక్షాత్కారాన్ని పొందడానికి చేసిన పద్ధతి. కానీ అది ఏమైపోతుంది, ఓన్లీ ఫిజికల్ ఎక్సర్సైజ్ అయిపోతుంది. సో అందువల్ల ఏమంటే కలియుగానికి ఇన్ని కారణాల వల్ల భక్తి మార్గమే శ్రేష్టమైంది. భక్తి మార్గం ద్వారానే మనం భగవంతుని అర్థం చేసుకోగలము. అదే విషయాన్ని కూడా భక్తి ద్వారా మాత్రమే మీరు నన్ను అర్థం చేసుకోగలరు అనేసి ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు. ఇంకా చివరికి ఒక పాయింట్ ఏమంటే, భక్తి ద్వారానే మనం అర్థం చేసుకుంటాం కానీ ఆయన అన్ని చోట్ల ఉన్నాడు. ఆల్ పర్వేడింగ్, హీఈస్ ఆల్ పర్వేడింగ్. ఆల్ దో హీఈస్ ఇన్ హిస్ అబోర్డ్, ఆయన భూలోకంలో ఉన్నాడు నిజమే. భూలోకంలో ఉంటూ కూడా అన్ని చోట్ల ఉండాడు అనేదాన్ని మీరు అర్థం చేసుకోవాలి భక్తి ద్వారా. అదే విభూతి యోగం అన్నమాట. విభూతి యోగంలో భగవంతుడు నేను ఏ శక్తిలో ఉన్నాను, ఎక్కడ ఉన్నాను, ఏ విధంగా ఉన్నాను, సో నేను దేవతలు ఎవరు, సో మానవులు ఎవరు, శస్త్రంలో ఎవరు, కొండంలో ఎవరు, పక్షులు ఎవరు, ప్రాణులు ఎవరు అనేసి అన్ని వివరణాన్ని అక్కడ భగవంతుడు ఇచ్చాడు. ఆ జ్ఞానాన్ని మనం ఎప్పుడు తెలుసుకున్నావో అప్పుడు ప్రతి ఒక్క చోటు కూడా మనం భగవంతుని అర్థం చేసుకున్నదానికి, భగవంతుని సాక్షాత్కారం చేసుకున్నదానికి అర్థమవుతుంది. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్, మెటీరియల్ ఎగ్జాంపుల్ చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఇప్పుడు ఇంట్లో ఫ్యామిలీ ఉంది, ఒక ఫ్యామిలీ ఉంది. పిల్లడు ఏమంటే బయట నుంచి వస్తాడు. బయట నుంచి వచ్చినప్పుడు కాలేజీ పోయినాడు లేదా ఏదో బయట అవుటింగ్ పోయినాడు, పోయి ఇంటికి వస్తాడు. ఇంటికి వస్తానే చూస్తున్నాడు. ఏం చూస్తున్నాడు, బైక్ ఉందా అని చూస్తాడు. తర్వాత డాడీ షూస్ ఉన్నాయా అని చూస్తాడు. డాడీ షర్ట్ ఉందా, అక్కడ హ్యాంగర్కి తగిలిచ్చారా అని చూస్తాడు. అవన్నీ చూసి ఇంటికి ఏ విధంగా ఎంటర్ అవ్వాలో అదే విధంగా ఎంటర్ అవుతాడు. సైలెంట్కి పోయి రూమ్కి వెళ్ళిపోతాడు. అదే బండి లేదు, డాడీ షూస్ లేవు, హ్యాంగర్ గ్యాన్ షర్ట్ లేదు, కోట్ లేదు అంటే అప్పుడు ఆడుకుంటూ వస్తాడు. అనేసి ఇట్లా బుక్ ఇక్కడ ఇసిరేసేది, బ్యాగ్ ఇక్కడ ఇసిరేసేది, లోపల పోయేసి మమ్మీతో మమ్మీ అనిపోతాడు. అప్పుడు వెనకాల నుంచి సౌండ్ వచ్చింది అంటే, ఏంట్రా అదే, ఎక్కడ పోయినవరా, మమ్మీ డాడీ ఉన్నాడు అని చెప్పొచ్చు కదా. ఎందుకు, ఎందుకు అంటే హీఈస్ సీయింగ్ ఫాదర్, హీస్ ఫాదర్ ఇన్ ది బైక్, ఇన్ ది షూస్, ఇన్ ది టీ షర్ట్, షర్ట్ కోట్ చెప్పలు ఫాదర్ ఒకటేనా, బండి ఫాదర్ ఒకటేనా, కోటు ఫాదర్ ఒకటేనా, కోటే వేరు చెప్పలే వేరు. కానీ ఆ పితృస్వరూపాన్ని అక్కడ ఆ వస్తువులు ఆయన చూస్తున్నాడు. ఆ విధంగా ఏమంటే ఈ సృష్టిలు అన్ని భగవంతు నుంచే సృష్టి అయింది. అందుకే రసహం అప్సుకోంతేయ అంటున్నాడు, నీటిలో ఉండే రుచి నేనే అంటున్నాడు. ప్రభుపాద గారు ఒక ఎగ్జాంపుల్లో ఫారెన్లో ఒక మనిషి ఆయన తాగుతా ఉన్నాడంట. అప్పుడు ప్రభుపాద గారు ఎగ్జాంపుల్ తాగి, నువ్వు తాగే సరైలు కూడా భగవంతుడే ఉన్నాడయ్యా అని చెప్పాడు. దాన్ని ఒకరు ఆర్గ్యూ చేశారు నాకు, ఏ ప్రభుపాద గారు ఏమి సరైలు కూడా కృష్ణుడు ఉన్నాడు అని చెప్పారంట, అంటే అది సరాయి తాగే వాళ్ళకి ప్రోత్సహించినట్టు అవుతుంది కదా అనేసి ఆర్గ్యూ చేశారు నాతో పాటు. ఉద్దేశం వచ్చి నువ్వు సరాయి తాగు, సరాయిలో కృష్ణుడు ఉన్నాడు అనేది కాదు, భగవంతుని శక్తి, ఆ శక్తి వల్ల నువ్వు ఆనందాన్ని అనుభవిస్తున్నావు, నువ్వే ఆనందమే అని అనుకుంటున్నావు కదా. అందుకే కొంతమంది జోక్గా పరమాత్మ అదే పరమాత్మ అంటుంటారు, జోక్ అవును కదా. సో ఉద్దేశం ఏంటంటే మనం భగవంతుణ్ణి ప్రతి ఒక్క అడుగులో, ప్రతి ఒక్క క్షణంలో, ప్రతి ఒక్క కార్యంలో, ప్రతి ఒక్క వ్యక్తిలో, ప్రతి ఒక్క జీవులు, ప్రతి ఒక్క క్రియలు కూడా భగవంతుని సాక్షాత్కారాన్ని, ఎందుకంటే హీస్ ఆల్ పర్వేడింగ్, అన్ని చోట్ల ఉన్నాడు, పరమాత్మ స్వరూపంగా భగవత్ స్వరూపంగా ఉన్నాడు అనేదాన్ని, ఆయన శక్తినే ఇక్కడ ఉంది, ఆయన శక్తినే మన ఎదురుగా ఉంది అనేదాన్ని మనం చూడాలనేదానికోసం. ఏదైనా మనం తాకినాం అనుకోండి, వ్యక్తిని తాకినాం అనుకోండి, మనం ఏం చేస్తాం? మొక్కుతాం. ఎందుకు 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 ఉపేక్షం చేస్తాం? బికాజ్ పరమాత్మ ఇన్ హిస్ బాడీ. అదేవిధంగా ప్రతి ఒక్క పరికరాలు, భగవంతుని పరికరాలు మనం కింద ఇసరేము, దాన్ని తగ్గితే మనం ఏం చేస్తాం? దండం పెట్టేసి పైకి కరతాళ పడింది. ఇప్పుడు కరతాళ పైకెత్తి దండం పెట్టి పై పెడతాం. ఎందుకంటే ఇస్ బలరామ్, ఇస్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ది లార్డ్. అదేవిధంగా తండ్రి గారు షూస్ ఉంటే కూడా ఆయన తన్నేస్తాడు షూస్ అనేసి. తండ్రి గారి షూస్కి కూడా గౌరవం పెట్టి పక్కన పెట్టాలి. సో ఈ భావనని మనం పెంచుకోవాలి. సో అందుకే సారాంశంగా ఏమంటే, భగవంతుడు హీస్ అ కాజ్ ఫర్ ఆల్ కాజెస్, అన్నిటికీ కారణకర్తుడు. ఆయన్ని మనం సర్వ వేద శాస్త్ర ప్రకారంగా గురువు మార్గదర్శనంతో మనం ఆయన్ని అర్థం చేసుకోవాలా. ఆయన దేవాదిదేవుడు, కూలోక బృందావనంలో ఉంటే కూడా ఆయన అన్ని చోట్ల ఉన్నాడు. దాన్ని మనం కేవలం భక్తి మార్గం మాత్రమే మనం ఆయన్ని అర్థం చేసుకోగలము అనేది సారం. ఓకే, హరే కృష్ణ. జయ శిషి రాధా గోవింద భగవానికి, జయ శిషి రాధా గోవింద అష్ట సఖీ బృందకి, గిరిగోవర్ధనకి, లక్ష్మీ నరసింహస్వామికి, శిల ప్రభుపాదకి, భగవద్గీత యథాతథంకి, ఇతాయ గౌరవ ప్రేమందై హరి బోల్. హరే కృష్ణ.